సహజంగా తల్లిదండ్రులు నాయనా వెళ్ళిపోకరా ఇంట్లో ఉండరా అని గట్టిగా పిలిస్తే వెడతానే వెట్లే మళ్ళీ వస్తానులే లేదా వాట్సాప్ కాల్ చేస్తానులే స్కైప్లోకి వస్తానులే అని చెప్పకుండా ఏ పిల్లలైనా ఉండగలరా? కానీ అవేమీ లేకుండా అతీతంగా వెళ్ళిపోయాడు ఆయన. అందుకే ఆయనని వైరాగి, విరాగి, రాగము లేనివాడు, అనురాగాదులు లేనివాడు, ద్వేషం లేనివాడని పిలిచారు. ఆయనే సుకుడు, అవధూత, అద్వైత తత్వం బాగా ఎరిగినవాడు. సంస్కృతంలో వ్యాసుల వారు స్వయంగా రాసుకున్నారు కొడుకు గురించి, యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. ఈ శ్లోకాన్ని పోతన గారు అనువాదం చేశారు. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసియై ఒంటి బోవ మహాభీతి ఓహో కుమారయనుచు వ్యాసుండు చీరంగ వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్ను అట్టి భూతమయున్ మృక్యద బాధరాయణి తపో ధన్యాగ్రణిల్ ధీమణిన్. సుకుడు సకల ప్రాణులను సమానంగా చూస్తాడు. ఆయనకి ఏ ప్రాణి మీద రాగము లేదు, ద్వేషము లేదు. ఇతడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదభావం లేని మహాత్ముడు ఆయన. అందుకే ఆయన్ని సముడు అన్నారు. ముక్త కర్మ చెయ్యుడు, అన్ని కర్మలకి అతీతమైన వాడు. మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం చెప్పండి? ప్రయోజనం కోసం చేస్తున్నాం. ఏ ప్రయోజనము నీకు లేదు అంటే ఎవడైనా పని చేస్తాడా? అయ్యా నేను పురాణం వింటున్నాను, దానివల్ల నాకేం లాభం లేదు, నాకు ఆనందం కలగడం లేదు అనుకుంటే పురాణం వినడానికి ఎవడన్నా వస్తాడా? పురాణం వింటే ఆనందము లేక మోక్షం వస్తుందనో, పాపాలు పోతాయనో, ఆఖరిని ప్రసాదం దొరుకుతుందనో, కనీసం ఇంట్లో కంటే ఇక్కడికి వస్తే కాలక్షేపం అవుతుందనో ఏదో కారణం లేకుండా ఎందుకైనా వస్తారా రారు? ఇప్పుడు ఆయన ఉన్నాడు, కెమెరా ఎందుకు పెట్టాడు? ఈ కెమెరా పెడితే వాళ్ళకైతే రేపైన ఇంత జీతం వస్తుందని. ఏమీ రాదు నీకు, డబ్బులు చచ్చినా ఇవ్వం, కెమెరా పెట్టంటే వస్తాడా? రాడు. అంటే ఆయనకి ఓ ప్రయోజనం ఉంది. ఈ విధంగా ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనము లేకుండా ఏ పని చెయ్యడు. కానీ ప్రయోజనం ఆశించకుండా నిత్యం కర్మలు చేసేవాడికి కర్మలతో సంబంధం ఉండదు కనుక వాడిని ముక్త కర్మ చెయ్యడు. నేను మానవుణ్ణి పుట్టాను, జీవినై పుట్టాను, నా పని చేసుకుపోతాను. ఈ పని వల్ల నాకు లోకానికి ఉపకారం దొరుకుతుందో అపకారం దొరుకుతుందో అని మాత్రమే ఆలోచిస్తాను. ఉపకారం జరిగితే పని చేస్తాను, లోకద్రోహంతో కూడిన పని చెయ్యను అనుకుని ప్రయోజనం ఆశించకుండా కర్మాచరణ చేసేవాడు, కర్మ చేసి కూడా కర్మలకి సంబంధం లేనివాడు గనక సయేవ ముక్త కర్మ అని పిలువబడతాడు. కర్మ ముక్త కర్ముడు అంటే అసలు పని చెయ్యనివాడని కాదు. పని చేయకుండా పొద్దున్నది సాయంకాలం దాకా కూర్చుని తింటే పొట్టు వస్తుంది, అనారోగ్యం వస్తుంది. కర్మాచరణము చేసి ఈ కర్మల యొక్క ఫలితం ఆశించకుండా ఇదంతా భగవంతుడు చేయిస్తున్నాడు అని పరమేశ్వరార్పణ వస్తువు అని కర్మల ఫలితం భగవంతుడికి అర్పించేవాణ్ణి ముక్త కర్మ చేయుడు అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని కృష్ణుడు చెప్పాడు. అన్నీ విడిచిపెట్టి నువ్వేం చేసినా నాకు సమర్పించు, నన్నొక్కడనే శరణు కోరు, అప్పుడు నేనేం చేస్తాను? నిన్ను సమస్త పాపాల నుంచి విముక్తుడి చేస్తాను, నీకు మోక్షమిస్తాను అన్నాడు ఆయన. అలా కర్మాచరణము చేసి దానిని భగవంతుడికి సమర్పిస్తూ కర్మల వల్ల ఫలితం ఆశించకుండా ఉన్న మహాత్ముడు సుకుడు. అందువల్ల ఆయన సముడు, ముక్త కర్మ చేయుడు. సన్యాసి, సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడునే కదా. సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడు కాదు, కాషాయములు కూడా సన్యాసములు ఒక భాగం. సన్యాసుల్లో రకరకాలైన విధానాలు ఉన్నాయి. శ్వేతవస్త్రాలు, కాషాయ వస్త్రాలు, దిగంబరత్వం, ముండి, జటిలహ, శంకరాచార్యులు చెప్పలా, జటిలో ముండి ఇవన్నీ ఉన్నాయి. బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణక అవధూత కాపాలికాద్యనాథులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరి అంటాడు అల్లసాని పెద్దన్న. ఈ భూలోకంలో ఎన్నో విధానాలతో సన్యాసాలు ఉన్నాయి. కొందరు గుండు చేయించుకునేవాళ్ళు, కొందరు జుట్టు పెంచుకుని ముడి వేసుకునేవాళ్ళు, కొందరు శ్వేతవస్త్రాలు ధరించేవారు, కొందరు కాషాయం ధరించేవారు, కొందరు దిగంబరులు, కొందరు గెడ్డాలు మీసాలు జుట్టు అన్నీ కలిపి పెంచేవాళ్ళు, కొంతమంది ఈ జడల్ని అట్ట కట్టించేవాళ్ళు, ఇలా రకరకాల మార్గములతో ఉండే ఎంతోమంది మహాత్ములున్నారు. వీరంతా మార్గాన్ని అనుసరించటం వల్ల మాత్రమే సన్యాసులు కారట. సత్ అంటే బ్రహ్మ పదార్థము, న్యాసము అంటే ఉంచుట. సత్ న్యాసము సన్యాసము అంటే తాను ఏ పని చేసినా తన మనస్సుని పరబ్రహ్మయందే లగ్నము చేయుట. ఉదాహరణకు ఒక్క 2 నిమిషములో 2 సెకండ్లో మీరు గుళ్ళోకి వెళ్ళారు, 2 నిమిషాలకు వెళ్ళండి 2 సెకండ్లు. ఇంత క్యూలో నానాయాత్ర అప్పుడు అక్కడికి వెళ్ళే సమయానికి మెడ పట్టుకుని ఎవడో ఒకడు గెంటేస్తాడు, కదులు కదులు అంటాడు. దేవుడి దగ్గర కూర్చున్నా వాడి బతుకు కదలడమే, అదో బతుకు కొంతమంది ఉద్యోగాలు, అదో దురదృష్టం అనుకోండి. నేను చాలాసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉద్యోగంలో తొయ్యాలి, తొయ్యకపోతే లక్షల మంది వెనకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మనల్ని మెడబట్టి గెంటవలసిన బాధ్యత వాళ్ళకున్నది, ఏదో రకంగా గెంటాలి. ఆ గెంటేటప్పుడు కదులు పోవోయ్ పోవోయ్ అని తిట్టడం ఎందుకు, హరి హరి అనండి. అప్పుడు నువ్వు హరి అన్నాక హరిలో కలిసిపోతావు. హరినామస్మరణం ఏమన్నా కష్టమా? భగవన్నామం చేయండి, మా పీఠంలో అలాగే చేసాం. ఎవరినైనా తప్పుకోవాలంటే హరి అన్నమే. ఇంకా కదలపోతే వాణ్ణి హరి అని పళ్ళు పటపట్లాడిస్తూ మరీ తిట్టు, కానీ తిట్టకు, బూతులు తిట్టకు, పోవాయి పోవాయి అంటే వారు నువ్వు రేపు పొద్దున పోతావు, ఎక్కడికి నరకానికి పోతావు. దైవ సన్నిధానంలో పోవాయి అని గెంటకూడదట. ఎంత కష్టం వచ్చినా అవతల వాడిని గెంటవలసి వచ్చినా చక్కగా హరినామస్మరణతో చిరునవ్వుతో గెంటడం ఒక కళ. అలాంటి ఒక ఆవిడ్ని నేను చాలా కాలం క్రితం చూశాను. ఒకప్పుడు నేను కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి సమయంలో ఎల్1లో దర్శనానికి వెళ్ళాను. ఆ లోపల ఒక ఆవిడ ఒక వాలంటీర్గా వచ్చింది. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ హరి హరి అని తోసింది. అసలు ఆవిడ ముట్టుకుంటేనే శరీరానికి తన్మయత్వం వచ్చింది, ఎందుకంటే హరినామస్మరణం అంత గొప్పది కనుక. ఇవి నేర్పాలండి మనకి. ఏదో అక్కడికి వెళ్ళాం, ఉద్యోగం చేసాం, ఇంత పొట్టపోషణ కోసం డబ్బు తీసుకుంటున్నాం అంటే ఉపయోగం లేదు. మనం హరి సన్నిధానంలో ఉన్నంత వరకు నిరంతరం హరినామస్మరణ తప్ప మరొకటి చేయకూడదు. నిరంతరం హరి హరి అంటే ఎంత లాభమో తెలిసినా ప్రాణం పోయేటప్పుడు నారాయణ అండం వల్లే అజామీళుడనే పాపాత్ముడు భ్రష్టుడు శిష్టుడయ్యాడు, మోక్షం పొందాడు. అంత్యకాలంలో హరినామస్మరణం చేస్తే మనం తరిస్తాం. కాబట్టి ఏం చేయాలి? హరి ఓం అనండి. నా శిష్యులకి అలాగే నేర్పాను, వాళ్ళు అలా చేస్తున్నారు. భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తని హరి అని పిలవడం, అలాగే భర్త భార్యని హరి అని పిలవడం చేస్తున్నారు. వంకాయ కూర కావాలనుకోండి, హరి వంకాయ అనండి. అప్పుడు రేపు పొద్దున వంకాయ కూరలో కూడా హరి చేరతాడు. లేదా టెంకాయ అనండి, మంచినీళ్ళు కూడా హరి అనండి. అన్నిటికీ హరినామం చేర్చండి పక్కన. హరినామమే కడు ఆనందమయము అని అన్నమాచార్యుడు ఎందుకు చెప్పాడు? మరి ఇప్పుడు ఈ పదార్థాలు కూడా పరబ్రహ్మ అవుతాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే నీవు హరినామస్మరణ చేస్తే అవుతుంది. హరి లేకపోతే సరే అయిపోతావు నువ్వు రేపు పొద్దున్న. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అక్కడున్నప్పుడు కూడా ఆ శకను క్షణంలో కూడా దృష్టి అక్కడ పెట్టాలి. ఈ క్షణంలో మనం ఆయనలో లీనమైపోవాలి. ఆ కాసేపట్లో ఆయనే మనం, మనమే ఆయనే అయిపోతే, ఇక ఇందాక చెప్పారుగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు 1 సెకండ్లో గెంటుతారు. ఈ శకను బాహ్య ప్రపంచం మరిచిపోయి చూస్తున్న పరబ్రహ్మములో మనస్సు లగ్నం చేస్తే నీ మనస్సు సత్ బ్రహ్మ పదార్థమునందు న్యాసమయ్యింది కనుక నువ్వు సన్యాసివి. నీవు ఏ మంచి పని చేస్తున్నా ఆ మంచి పనిలో నీ మనస్సు లగ్నం చేయగలిగితే నువ్వు సన్యాసి అవుతావుట, సంసారంలో ఉన్న సన్యాసి అవుతావుట. కాబట్టి సన్యాసి అనగా పరబ్రహ్మమునందు తన సమస్తము నిత్యము ఉంచేటటువంటి వాడు. న్యాసం అంటే ఉంచుట, అలా ఉంచాలి. అటువంటి సన్యాసి అయిపోయాడు ఆయన. సర్వాంతర్యామి అయిన పరమాత్మని తనలో కలుపుకున్నాడు, తాను పరమాత్మలో కలిసిపోయాడు. ఒంటరిగా వెళ్ళాడు. చిట్ట చివరికి ఏ జీవి అయినా ఒంటరిగా వెళ్ళవలసిందే, జంటగా ఎవరూ రారు. మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఒకేసారి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినా భార్య ఎటెడుతుందో భర్త ఎటెడతాడో తెలియదు. ఇద్దరికీ కన్ఫర్మేషన్ బెర్తులు కావు, ఒకే చోట ఉండవు. అప్పర్ బెర్తులు ఏరు బెర్తులు ఏముండవు అక్కడ. ఎవరి కర్మమును అనుసరించి వాళ్ళు పెడతారు. కర్మానుగో గచ్చతి జీవ ఏకః, ఇది గ్రహించి అన్నీ విడిచి చివరికి నన్ను నేనే ఉద్ధరించుకోవాలనుకుని వెళ్ళేవాడు ఒంటరివాడు. సుకుడు అలా ఒంటరిగా వెళ్ళాడు. అలా వెళ్ళిపోతున్న ఆయన వెంటపడి వ్యాసుడు, కుమార నీవు లేనిదే ఉండలేను, నీవు లేని ఈ లోకం శూన్యం, నాకు నా కోసం కొంతకాలం ఉండు నాయన అని బతిమాలేట ఏడ్చాడు. అప్పుడేం జరిగింది? ఈయన ఓహో కుమార ఓహో కుమార అని అరుస్తూ ఉంటే శుకుడు ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయాడు, ఈయన వెంట పెడుతున్నాడు. ఈయన అరిచిన అరుపులు హిమాలయ పర్వతాల్లో ఉన్న కొండల్లో నుంచి, గుహలలో నుంచి, చెట్లలో నుంచి మారుమోగాయి. ఇక్కడ చూడండి, ఓపెన్ గ్రౌండ్లో ఉపన్యాసం అప్పుడప్పుడు నా ఉపన్యాసం నాకే రీసౌండ్ ఇచ్చి వినపడుతోంది. అలా ప్రతిధ్వనించేట కొండల్లోంచి గుహల్లోంచి అది ఎలా ఉంది, ఈయన ఓహో అంటే అట్నుంచి మళ్ళీ ఓహో అనే శబ్దం వచ్చేది. అప్పుడు వ్యాసుడు, ఇంత పూర్వం నా కుమారుడు రూపంతో నాన్న అంటే నాన్న అనేవాడు, ఇప్పుడు ఈ చెట్లుగా పొట్టలుగా కొండలుగా గొట్టలుగా వాయువుగా అగ్నిగా జలంగా ఆకాశంగా భూమిగా మొత్తం ప్రపంచంగా పంచభూతాలుగా మారిపోయి ఆ పంచభూతాల్లోంచి నాకు ఓహో అని సమాధానం ఇస్తున్నాడు అనుకున్నట్ట. అది సర్వభూతమయుడు అంటే. ఇదివరకు సామాన్య మానవుడిగా ఉన్నాడు, ఇప్పుడు సర్వంలో నుంచి జవాబిస్తున్నాడు ఆయన. వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసే సుకుడు అలా అంతటా వ్యాపించి అన్నిటిలోంచి సమాధానమిచ్చాడు. అటువంటి భూతమయుడు బాధరాయణి, బాధరాయణుడు అనగా వ్యాసుడు ఆయన కొడుకు కనుక సుకుణ్ణి బాధరాయణి అంటారు. ఇంతకీ వ్యాసుడికి బాధరాయణుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే బదరీలో తపస్సు చేశాడు ఆయన. బదరి అనగా రేగు, రేగు చెట్లు బాగా ఉండేవి పూర్వం బదరీలో, అందుకని దానిని బదరి వనము రేగు చెట్ల తోట అన్నారు. ఆ రేగు చెట్టు కింద తపస్సు చేయటం వల్ల ఆయనకి బాధరాయణ అని పేరు వచ్చింది. కాబట్టి మీరు కూడా ఎవరన్నా రేగు చెట్టు కింద కూర్చుంటే బాధరాయణుడు అవుతారా అంటే రేగు చెట్టు కింద కూర్చున్నవాడల్లా బాధరాయణుడు అవడు, అంత తపస్సు చేస్తే బాధరాయణుడు అవుతాడు. ఆయన కొడుకు అయిన సుకుడు బాధరాయణి. ఆ బాధరాయణి కనపడకుండా పోయట. ఇక్కడే ఒక తమాషా జరిగిందండి. సుకుడు అంతర్ధానం అయిపోయాక వ్యాసుడు వెంట వస్తున్నాడు. అక్కడ మందాకిని అని ఒక నది ఉన్నది, మేరుపర్వతం దగ్గర కేదారం దగ్గర పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న నది ఉన్నది. ఆ నది గంగానది. గంగానదిని ఆ ప్రాంతంలో మందాకిని అని పిలుస్తారు. ఆ మందాకిని జలంతో శివుణ్ణి రోజు అభిషేకిస్తారు అక్కడ. అందుకనే మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ అని నమశివాయ మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రాశారు శంకరుల వారు. దానికి పంచాక్షరి స్తోత్రం అని పేరు. అందులో మందాకిని సలిలము ఆకాశగంగా జలము చేత అభిషేకము పొందబడేవాడా అని శివుణ్ణి వర్ణించాడు ఆయన. రోజు ఆ చల్లని మందాకిని జలాన్ని మంచి బిందెలతో రాగి బిందెలతో పట్టుకెళ్ళి తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో అర్చకులు లింగం మీద పోసి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం ఒకప్పుడు నా అదృష్టవశాత్తు చూడగలిగాను. నా 8 ఏళ్ల వయస్సులో ఇంట్లోంచి పారిపోయి హిమాలయాల్లో 6 నెలల పైగా ఉండి తపస్సు చేయాలనే కోరికతో వెళ్ళిపోయి అదో పెద్ద కష్టమైన కార్యక్రమంలో అండి, అదో విచిత్రమైన ఘట్టం, అదంతా ఇప్పుడు మీకు చెప్పలేను. కానీ ఆ రోజుల్లో ఆ భయంకరమైన చలిలో చిన్ని చిన్ని లాగు చొక్కాలతో గడిపాను. అది 8 ఏళ్ల వయస్సు. ఆ కాలంలో అర్చకులు నన్ను చాలా ప్రేమగా చూసేవారు. అక్కడ యోగులతో చాలా కాలం జీవించాను. ఆ మహాత్ములు యోగుల యొక్క అనుగ్రహం వల్లే ఇవాళ మీ అందరికీ పురాణాదులు చెప్పగలుగుతున్న మహానుభావులు దివ్య యోగులు అక్కడ ఇప్పటికీ ఉన్నారు. వేల సంవత్సరాల ఆయువు కలిగిన మహానుభావులకి నిలయం బదరిక, కేదారం వంటి దివ్యక్షేత్రాలు. అక్కడ కొండగుహలలో అదృశ్య రూపాల్లో ఉంటారు. మనం భక్తితో ప్రార్థించి యోగుల దర్శనం కావాలని తపిస్తే వాళ్ళు ఏదో రూపంలో దర్శనమిస్తారు. చాలా కాలం క్రితం నేను ఆ కొండ మీదకి వెళ్ళాను. అక్కడ పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ పేరు చెప్పే అధికారం నాకు లేదు కాబట్టి చెప్పడం లేదు. హిమాలయాలలో ఒక గొప్ప కొండది, పూర్తిగా మంచుతో ఆవరింపబడిన కొండ. హిమాలయాల్లో కేదారం బందరీల దగ్గర ఏం చేస్తారంటే కార్తీక మాసంలో పూర్ణిమ నాడు హారతి ఇచ్చాక ఇంకా గుడికి సీల్ వేసేస్తారు. ఆ లోపల దీపాన్ని వెలిగించి ఆవులేతితో దీపం వెలిగించి పూర్ణిమ నాడు బదరి ఆలయానికి ఇటు కేదారనాథుని ఆలయానికి తాళం వేస్తారు. మళ్ళీ వైశాఖ మాసంలో అంటే మే నెలలో తలుపులు తీస్తారు. ఈ 6 నెలల్లో ఇంకా తలుపులు ఎవరూ తీయరు. ఎందుకు తీయరంటే పూర్తిగా మంచుతో కూరుకుపోతుంది, కప్పబడి ఉంటుంది. అది పెద్ద మంచు కుప్పది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, వెళితే చచ్చిపోతారు. మామూలుగానే వేసవికాలంలో వెడితేనే ఆ చలి తట్టుకోలేమంటే ఇంకా కార్తీక మాసం దాటాక అక్కడ ఎవడు ఉండగలుగుతాడు. ఆ ప్రాంతంలో కార్తీక మాసంలో జనానందని పంపేస్తారు. పంపినా పంపపోయినా ఎవరు ఉండరు కూడా. అటువంటి చోట ఉండిపోవాలని ఒక నిర్ణయం తీసుకుని ఒక కొండ గుహలో అదృశ్యంగా దాక్కున్నారు, ఎవరికీ కనపడకుండా. కనపడితే కిందకి తీసుకుపోతారు కనుక. ఆ కొండగుహలో చాలా ఎత్తైనటువంటి కొండగుహలో ఒక గంట కూర్చున్నాక శరీరం స్తంభించిపోయింది నాకు. అవయవాలన్నీ బిగుసుకుపోయాయి, ప్రాణం పోయేటట్టు అయిపోయింది. సూదులతో ఒళ్ళంతా పొడి చేస్తే కూడా అంత బాధ కలగదు. మంచులో ఉన్నవాడికి శరీరం అంతా గుచ్చుకున్నట్టు అయిపోతుంది, శరీరం స్తంభిస్తుంది, కాసేపటికి ఊపిరి ఆగిపోయి చచ్చిపోతాడు. దీనికి కోల్డ్ బర్నింగ్ అంటారు. ఆ భయంకరమైన చలికి చచ్చిపోతున్న సమయంలో ఇక నాకు శివుడే దిక్కయ్యాడు. పరమేశ్వర, నీకోసం వచ్చి తపస్సు చేద్దామని వచ్చి ఇక్కడ ప్రాణం విడిచిపెడుతున్నాను, ప్రాణం పోయినా పర్వాలేదు, మళ్ళీ హిమాలయాలలో తపస్సు చేసుకునే ఒకనొక యోగిగా పుట్టించు అన్నాను. అప్పుడు తాడి చెట్టు కంటే ఎక్కువ పొడుగ్గా ఉన్న ఒక మహానుభావుడు, తాళప్రమాణ శరీరుడు, ఒక దిగంబరుడు వచ్చాడు అక్కడికి. ఆయనకి పెద్ద పెద్ద జడలున్నాయి, శరీరం అంతా బక్కచిక్కిపోయి ఎముకలు మాత్రం ఇలా కనపడుతున్నాయి అస్థిపంజరంలా, కానీ పొడుగ్గా ఉన్నాడు ఆయన. ఆ మహాత్ముడు నా జుట్టు పుచ్చుకుని ఆ గుహలోంచి పట్టుకొచ్చి జోషిల మఠకి పట్టుకొచ్చాడు. జోషిల మఠ దగ్గర అయితే ఉండొచ్చు, అక్కడికి పట్టుకొచ్చేసాడు. ఎందుకంటే బదరీలో ఉన్న మూర్తిని జోషిల మఠంలోకి పట్టుకొచ్చి అక్కడే పూజ చేస్తారు ఈ చలికాలంలో. అక్కడికి తీసుకొచ్చి నవ్వుతూ ఐసా సాహస్ మత్కర్ణ అని అదృశ్యమైపోయాడు. ఆయనకి నాకు జరిగిన సంభాషణ అంతా మీకు చెప్పే అధికారం నాకు లేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ చక్కగా జుట్టు పుచ్చుకుంటే నేను ఆయనతో పాటు ఆకాశంలోకి తేలిపోయాను. అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడికి దిగబెట్టాడు ఆయన. అటువంటి దివ్య ప్రాంతాలు హిమాలయాలంటే. ఓ జుట్టు పుచ్చుకుంటే పైకి లేపితే బుర్ర గిరుని తిరగాలి కదా, ఆయన చేత్తో తాకగానే చలి లేదు, ఆకలి లేదు. మళ్ళీ 48 గంటల పాటు అసలు నాకు ఆకలి దప్పిక ఉంటే ఒట్టు, క్షుత్పిపాసలు లేకుండా హాయిగా బతకగలిగాం. ఇలాంటి ఎంతోమంది మహాత్ములు అక్కడ ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుభవం అన్నమాట. మళ్ళీ ఇలాంటి యోగుల్ని శ్రీశైలారణ్యాల్లో చూశాను. శ్రీశైలారణ్యంలోకి వెళ్ళడానికి నాకు కొంతమంది అదృష్టవశాత్తు ఒక అవకాశం ఇచ్చారు, కొంతమంది మహాత్ములైన అర్చకులు. ఆ రోజులు అటువంటివి కనుక అడవుల్లోకి వెళ్ళినా ప్రమాదం ఉండేది కాదు, దొంగలు లేరు, తమిళనాడు నుంచి వచ్చి గంధపు చెట్లు కొట్టుకుపోయే నీచులు లేరు, వీళ్లతో యాత్ర వస్తుంది. ఈ స్మగ్లర్ల వల్ల ఏమవుతుందో తెలిసిన మీకు, ఉగ్రవాదులు ఎంత ప్రమాదకారులు అంటే వాళ్ళ వల్ల భక్తులు కూడా కష్టాలు పడవలసి వస్తుంది. వాళ్ళ వల్లే కదా ఇప్పుడు మనం అడవుల్లోకి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళ వల్లే కదా మనం గుళ్ళో కడుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కి అన్ని అవయవాలు పరీక్షిస్తున్నారు. ఇంత పూర్వం ఎప్పుడన్నా మనల్ని అవయవాలు పట్టుకుని పరీక్షించడం ఉందా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు? ఇవాళ స్కాన్ చేయటం, అడుగడుగునా పట్టుకుని, ఇక పద్మాకర్ గారైనా ఒకటి, అక్కడ వాడికి రత్నాకర్ గారైనా ఒకటి, ఎవడైనా ఒకటి. ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడు ఆ కాసేపు మహానుభావుడు, వాడు చక్రవర్తి కనుక ఇంక ఎక్కడ నొక్కకూడదో కూడా పట్టించుకోకుండా కసాపిసా నొక్కుతూ ఉంటే వీడు గెదగెదలాడిపోతున్నాడు. నేనంటే పర్వాలేదు అనుకోండి, కానీ పాపం ఒక ఆయన ఒక ఇబ్బంది కలిగిన ఆయన ఉన్నాడు. ఆయన పాపం ఇంక చెప్పడానికి వీల్లేదు, మైకులు కనుక ఉపన్యాసాల్లో చెప్పలేము. ఆయనకు భారం ఉన్నది, ఆ భారాన్ని నొక్కాడు వాడు. ఇక ఆయన చూడండి పక్కన కూలబడిపోయి బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటే అదేదో బాంబు అనుకుంటాడు వాడు. అది బాంబు కాదు, ఆయన శరీరానికి భగవంతుడు పెట్టిన బాంబు. నిజంగా ఆయన పడిన బాధను నేను కళ్ళారా చూశాను ఒకప్పుడు, అందుకు చెబుతున్నాను అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అతి నీచులైన ఉగ్రవాదులు చేస్తున్న మహాపాపం ఇది. ఈ పాపాత్ముల్ని నెత్తిమీద పెట్టుకుని వాళ్ళందరినీ పక్క పక్కనే యూనివర్సిటీలు కట్టుకొని ఇస్తున్నాం, ఆ మతాల జోలికి మనం కూడా పోతున్నాం. వాళ్ళలో మంచివాళ్ళు లేరంటల్లా, ప్రతి మతంలో మంచి చెడ్డ ఉంటుంది, కానీ వాళ్ళలో ఎక్కువ మంది మతం అంటే పిచ్చగలిగినటువంటి వాళ్ళు. మనకి మతం మీద అభిమానం లేదు, పరమ పవిత్రమైన వైదిక మతాన్ని పట్టించుకోవడం లేదు, ధర్మాన్ని పట్టించుకోవడం లేదు, మన ఉద్యోగం ఉంటే చాలంటాం. పరమ పవిత్రమైన శ్రీవారి సేవలో అన్యమతస్థులు ఎందుకు వాళ్ళని మెడబట్టుగా అవతల గెంటేయలేక ఈ మాత్రం పని చేయలేకపోతున్నాం అంటే మనం హిందువులం. ఒకసారి ఆలోచించుకోండి, ఏమైనా పర్వాలేదు మేము ఇలాగే డేరింగ్ అండ్ డాషింగ్గా చెబుతూనే ఉంటాం, ఉంటే ఉంటాం పోతే పోతాం కనుక. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మన ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు మన దగ్గర ఉండకూడదు. ఇప్పుడు నా పురాణం మీద మీకు ఇష్టం లేదు, పొండ అవతలకి ఉండమని నేను చెప్పానా? గురువు గారంటే ఇష్టం లేదు, మీరు వస్తారా రమ్మంటే రారు. నా దేవుడు అంటే నాకు ఇష్టం లేకపోతే ఇంకా దేవుడి దగ్గర ఎందుకంటే ఉద్యోగం చేయడం? నేను నాకు ఫలానా మతం మీద ఇష్టం లేదు, ఆ మతం వాళ్ళు వేసే ముష్టి తినడం ఎందుకు అసలు? నువ్వు నీ మతం దగ్గరికి వెళ్ళి బతకచ్చుగా, ఇక్కడేమో భుక్తి కావాలా, అక్కడికి వెళ్ళేమో భక్తి అంటావా, మధ్యలో అనురక్తే, ఏమిటి అన్యాయం? ఇటువంటి అన్యాయం నుంచి మనం బయటపడాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మహానుభావులైన యోగులకు నిలయం మన భారత భూమి, పరమ పవిత్రులైన యోగులు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు. అటువంటి యోగులు సేవ చేసుకోండి. ఈ దరిద్రం రోగాలు మనకెందుకు? పరిశుద్ధ పరిశుద్ధ ఎందుకు శుద్ధ? మన జీవితమే పెద్ద శుద్ధ అయిపోయింది. ఆదివారం లేదు, సోమవారం లేదు, గొర్రెలు గొర్రెలు కాపర్లు. మనం గొర్రెలు కాక ఉండకూడదు, మనం గోవుల్లో ఉందాం. చక్కగా గోపాలకుండి పూజిద్దాం, గోవుల్ని సేవిద్దాం. గొర్రెల్ని కాదు సేవించడం, గొర్రెల కాపర్లు కాదు మనకు. అటువంటి పవిత్రమైన మందాకిని ప్రాంగణంలో, అది పరమ పవిత్రమైన మందాకిని గనక, ఆ రోజుల్లో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారు కాదు, కేదారం వరకే వస్తారు, కానీ కేదారం దాటి పైభాగంలో మందాకిని పుట్టే స్థలంలోకి మానవమాత్రుడు వెళ్ళలేడు. అందుకని సుకుడు అక్కడికి వెళ్ళి అదృశ్యం అయిపోయాడు. ఆ మందాకినిలో స్నానం చేయడానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. వీళ్ళు దేవతా స్త్రీలు, అప్సరసలు. దేవతా స్త్రీలైన అప్సరసలు చలికాలంలో కూడా వాళ్ళకి చలి అయ్యేది గనక, వాళ్ళకి మనకు మళ్ళీ చలి వేడి ఉండవు గనక, వస్త్రాలు తీసి పక్కన పెట్టి పవిత్రమైన మందాకినిలో స్నానం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ జలక్రీడలు ఆడారట. జలక్రీడలు ఆడాక బట్టలు ధరించి శివుడి దర్శనం చేసుకుందామని వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆ మందాకినిలో ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముందు, ఏది జలక్రీడలు ఆడుతూ వివస్త్రలుగా ఉన్న అప్సరసల కళ్ళ ముందు నుంచి యువకుడు, అందగాడు, దిగంబరుడు అయిన సుకుడు వెళ్ళాడు. ఆ సుకుడిని చూచి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఒక నమస్కారం చేసి దిగంబరంగానే జలక్రీడలు ఆడుకుంటున్నారు. కాసేపటికి వెనక కుమార కుమార అనుకుంటూ అక్కడికి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు పెద్ద పెద్ద గడ్డాలతో ఉన్నాడు, గడ్డం ఎర్రబడిపోయింది అప్పటికే. ఆయన వయస్సులో పెద్దవాడు, సుకుడిలో యువకుడు కాదు. ఈయన దిగంబరుడు కాదు, వస్త్రాలు ధరించాడు. వస్త్రములు ధరించి పెద్ద వయస్సులో ఉన్న వ్యాసుడు అక్కడికి కుమార అంటూ రాగానే, అబ్బో వ్యాసుడు వచ్చాడు, మనం బట్టలు లేకుండా ఉన్నాం, ఆయన మనల్ని చూస్తే ఆయనకి మనకి కూడా ఇబ్బంది అని స్త్రీలు తొందరపడి ఒడ్డు మీదకు వచ్చి కంగారు కంగారుగా ఒడ్డు మీదకు వచ్చి బట్టలు కట్టుకున్నారు. ఓ పక్కన కొడుకు దూరం అయిపోయాడు, ఆయన పంచభూతాల్లో కలిసిపోయాడు అనుకుంటూ కూడా, పంచభూతాల్లో కలిసిన కొడుకును తలుచుకుంటూ కూడా వీళ్ళు పంచెలు కట్టుకోగానే మహాత్ముడు వ్యాసుడికి కొంచెం బాధ కలిగింది. అందుకని అప్సరసల్ని పిలిచి, అప్సరసల్లారా, నన్ను ఇంత అవమానించారు ఏమిటి అన్నాడు. మేము నిన్నెక్కడ అవమానం చేశామండి అంటే, మరి నన్ను చూడగానే మీరు బట్టలు కట్టుకున్నారంటే నన్ను అవమానించినట్టు కాదా అన్నాడు ఆయన. బాగుందండి, మా బట్టలు మేము కట్టుకుంటే మిమ్మల్ని అవమానించడం ఏమిటి, దిగంబరంగా ఉన్నాం గనక పెద్దలు మీరు వస్తే అలా దిగంబరంగా ఉండడం బాగుండదు గనక మేము బయటకు వచ్చాం చీరలు కట్టుకున్నాం అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన, అక్కడే నాకున్న బాధల్లా, మీ కళ్ళ ముందు నుంచి దిగంబరుడైన యువకుడైన సుందరుడైన నా కుమారుడు వెడితే వాణ్ణి చూచి సిగ్గుపడలేదు, అనుమానించలేదు, మీరు గొడ్డలు కట్టుకోలేదు. నా బిడ్డను చూసి గొడ్డలు కట్టలేదు, కానీ ముసలాండి నన్ను చూసి బట్టలు కట్టారు. అంటే నేను మిమ్మల్ని చూసి ఏదైనా చేస్తానని నా శీలాన్ని మీరు శంకించినట్టుగా కదా అనగా, అందులో సందేహం ఏమిటన్నారట వాళ్ళు. నీకు నీ కుమారుడికి చాలా తేడా ఉన్నది. నీ కుమారుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు. ఆయన ఎవరిని చూసినా ఇదేదో అందగత్తే బట్టలు లేకుండా ఉంది అనే ఊహతో చూడ్డు. ఈమెలో అమ్మని చూస్తాడు, ఆయనలో విష్ణువుని చూస్తాడు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తాడు. ఆయనకి జీవులలో భగవంతుడు తప్ప స్త్రీ పురుష నపుంసక జంతు పక్షి భేదం కనపడదు. అంతటి మహాత్ముడు ఆయన. కానీ నీలో ఇంకా స్త్రీలు పురుషులు, అందులో మళ్ళీ పడుచువాళ్ళు ముసలివాళ్ళు గొప్పవాళ్ళు తక్కువవాళ్ళు అనే భేదబుద్ధి ఉంది. ఉంది కాబట్టే కొడుక అని ఏడుస్తున్నావు, ఆయనకి ఆ ఏడుపు లేదు. కాబట్టి నీకు కామం పుట్టించడం ఇష్టం లేక మేము బట్టలు కట్టుకున్నామన్నారట. అప్పుడు వ్యాసుడు ఆనందించాడు, దుఃఖించాడు. ఎందుకు ఆనందించాడు, ఎందుకు దుఃఖించాడు? నన్ను మించిన మహానుభావుడు సకల ప్రాణులలో పరమాత్మను చూసే సాధకుడు నా కొడుకు అని ఆనందం కలిగిందట. కొడుకు గొప్పవాడైతే తండ్రికి ఆనందం కలుగుతుంది. మరి ఎందుకు దుఃఖించాడు? ఆ కొడుకు వంటి కొడుకు నాకు దక్కకుండా దూరం అయిపోయాడు, అంత సాధన నాకు ఎలాగోలేదు. కనీసం అటువంటి కుమారుడు నా ఇంట్లో ఉండేవాడిని చూచి నేను తరించేవాణ్ణి. ఉత్తముడైన కొడుకు నాకు దక్కకుండా అదృశ్యం అయిపోయాడే, అటువంటి కొడుకు దూరం అయ్యాడే అని దుఃఖం కలిగిందట పాపం. కొడుకు ఉత్తముడైనందుకు ఆనందం, ఆ ఉత్తముడు తన దగ్గర లేకుండా తనకు దూరం అయిపోవడం వల్ల దుఃఖము కలిగాయి. కానీ చేసేది లేదుగా. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా సుకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీకు కనబడ్డు, ఈ ప్రాణులందరిలో ఐక్యమైపోయాడు, ఆయన పరమాత్మలాగా ప్రతి ప్రాణిలో ఉన్నాడు, ఈ స్తంభంలో చెట్టులో కొండలో పుట్టలో కూడా కలిసిపోయాడు, వాడిని నీకు నువ్వు చూడలేవు, కానీ నీకు పుత్ర వ్యామోహం ఉంది గనక నీకు ఉపకారం చేస్తాను. నువ్వు ఎక్కడికి వెడుతున్నా నీ ముందు నీ కొడుకు నీడ కింద కనబడతాడు. సుకుడు కనబడ్డ కానీ సుకుడి నీడను చూచి ఆనందించు, ఇతడు ఛాయాసుకుడు అన్నట్ట. అనగానే వ్యాసుడికి ఎదురుగుండా ఒక నీడ కనపడింది, ఆ నీడ అచ్చం వాళ్ళ అబ్బాయిదనమాట. పోన్లే కొడుకు లేకపోయినా కొడుకు నీడన్నా కనబడుతోంది కదా అనుకుని దుఃఖపీడ నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఆ నీడను చూసి ఆనందించాడు. ఇంకా నా జీవితంలో నా కుమారుడు నాకు దక్కడా, మళ్ళీ కనపడడా అని అడిగాడు వ్యాసుడు. కనపడతాడు. ఎప్పుడైనా భాగవతం కానీ దేవీ భాగవతం కానీ నువ్వు చెబితే, భాగవతం అంటే ఆయనకి ఇష్టం కనుక భాగవతం వినడానికి ఆయన ప్రత్యక్షమవుతాడు. నీ కుమారుణ్ణి నీవు తిరిగి చూడాలనుకుంటే తిరుపతిలో 40 రోజులు భాగవతం చెప్పి ఆయన 40 రోజులు వచ్చి కూర్చుని నీకు దర్శనమిస్తాడు. భాగవతం ఒక్కటే సుకుడిని ఆకర్షిస్తుంది, ఇంకా దేనికి లొంగట్ట ఆయన, ఏ ప్రసాదానికి లొంగడు, ఏ లడ్డూకి కూడా దొరకడు ఆయన. ఒక్క భాగవతం జరిగితే మాత్రం అక్కడికి వచ్చి కూర్చుని దర్శనమిస్తాడు అన్నాడు. అప్పుడు కొంత బాధ దిగమింగుకుని ఈయన నారదుని దగ్గరికి వెళ్ళి, నారద మహర్షి, నా జీవితం చాలా విచిత్రమైనది, గొప్ప గురువుని, వ్యాసుడంటే జగద్గురువు అని పిలువబడ్డాడు అలాంటి గురువుని, పురాణాలు రాసిన వాణ్ణి, ఉత్తమ పుత్రుణ్ణి పొందాను, పొందే ముందు కొంతకాలం సంసార వ్యామోహం పొందాను, ఇప్పుడు అన్నిటికీ అతీతమయ్యాను, ఇప్పుడు నేను ఏమి చేస్తే జీవితంలో సంసార వ్యామోహం పొందనో ఆ మార్గం నాకు చెప్పు అనగా, నీకు ఒక గొప్ప మార్గం చెబుతున్నాను, అదే శ్రీమద్దేవీ భాగవతం. 1,00,000 శ్లోకములతో ఒకప్పుడు బ్రహ్మ రాశాడు దేవీ భాగవతాన్ని. 1,00,000 శ్లోకములు దేవతలకు ఇచ్చాడు. దేవతలు కాబట్టి 1,00,000 శ్లోకాలు చదువుతారు. కానీ ఇది మానవ లోకానికి వస్తే ఎలాగా అనుకుని బ్రహ్మ ఈ 1,00,000 శ్లోకాలు నారదునికి ఇచ్చి 1,00,000 శ్లోకాలకి కుదించమన్నట్ట. అప్పుడు నారదుడు 1,00,000 శ్లోకములతో దేవీ భాగవతం రాశాడు. 1,00,000 శ్లోకాలు భూలోకంలో ఉన్న మానవులకి ఇస్తే వీళ్ళు అన్నారు, 1,00,000 శ్లోకాలు మేము ఎక్కడ చదువుతామండి బాబు, పొద్దునుంచి సాయంకాలం దాకా రకరకాల ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, కాఫీలు తాగాలి, టీలు తాగాలి, మధ్యలో నిద్రపోవాలి, అమ్మో మాకు చాలా పనులు ఉంటాయి. ఇలాంటి మనుషులు ఈ కలియుగంలో ఉంటారే, ఇలాంటి వాళ్ళు 1,00,000 శ్లోకాలు ఏం చదువుతారు. అందుకని మళ్ళీ నారదుడు వ్యాసునికి 1,00,000 శ్లోకాలు చెప్పి 1,00,000 శ్లోకాలని 18,000 శ్లోకములతో భూలోకమునకు పురాణముగా అందిస్తే ఆ 18,000 శ్లోకాలు ఒక్కొక్కప్పుడు 40 రోజులు, ఒక్కొక్కప్పుడు 40 రోజులు కుదరకపోతే 9 రోజులైనా ఎవరో ఒకరు చెబుతారు, ప్రజలు వీలున్నంత వరకు విని తరిస్తారు, మధ్యలో అటు ఇటు లేచి వెళ్లకుండా విని తరిస్తారు అని నారదుడు వ్యాసునికి చెబితే, వ్యాసుడు పరమ పవిత్రమైన శ్రీమద్దేవీ భాగవతం 9 రోజులు దీక్షతో 18,000 శ్లోకములతో లోకానికి ఈ కథని అందించాడు. కథ రాయడమే కాదు, రాశాక కథ చెప్పడానికి ఒక గొప్ప శ్రోత కావాలి. వినేవాళ్ళు మీలాంటి పుణ్యాత్తులైతేనే కదా మేము పురాణం చెప్పగలుగుతాం. శ్రద్ధతో అసలు ఇంతమంది ఉన్నారా అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు నాకు అనుమానం వస్తుంది కుర్చీలు ఖాళీగా ఉన్నాయా, నిజంగా మనుషులు ఉన్నారా అని. తిరుపతిలో ఇలాంటి పౌరాణికులని ఆదరించే మహానుభావులు పుణ్యాత్తులు ఉన్నారు కాబట్టే తిరుపతి ఎప్పటికీ భూలోక వైకుంఠమే. మేము ఎంత గొప్పవాళ్ళమైనా మీరు జ్ఞానులు సంస్కారవంతులు కనుక ఆసక్తితో వస్తున్నారు కనుక మీరు వింటున్నారు, కానీ అవతలవాడు ఎంత పండితుడైనా మీలో ఆ శ్రవణ ఆసక్తి లేకపోతే, గ్రహణాసక్తి లేకపోతే జ్ఞానం లేదా ఎందుకు వస్తారు, పొరపాట్లు కూడా రారు. శ్రోతలు ఎప్పుడు పౌరాణికుని కంటే ముందుగానే ముక్తి పొందుతారని అందుకని వ్యాసుడు చెప్పాడు. శ్రోతలకే మొదటి స్థానం ఇచ్చాడు ఆయన. చెప్పడంలో వక్తారం అని చెబుతాడు, వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. భాగవతం చెప్పేటటువంటి వాడిని వక్త అంటారు. భాగవతం చెప్పేవాడిని, భాగవతంలో సందేహాలు అడిగేవాడిని శ్రోతృన్ అంటే వినేటటువంటి వారిని, గంగానదిలో మునగడం వల్ల గంగ ఎలా అయితే మునిగిన వాడిని పవిత్రం చేస్తుందో అలాగే ఈ కథ అనేటటువంటి గంగ ఈ ముగ్గురిని పవిత్రులు చేస్తుంది. ఇందులో అగ్రతాంబూలం అనగా విన్నవాడు ముందుగా ముక్తి పొందుతాడు. ముగ్గురు గొప్పవాళ్ళేట, వక్త గొప్పవాడే, ధర్మ సందేహాలు అడిగేవాడు గొప్పవాడే, వినేవాడు గొప్పవాడే, కానీ వెనక నుంచి మోక్షం ఇస్తానన్నాడు ఆయన. ఎందుకంటే వినడం కష్టం కనుక, వినడంలో చాలా ఏకాగ్రత కావాలి. చెప్పడానికి నేను కొంత కృషి చేస్తాను, కృషి చేసింది నా బుర్రలో ఉంది కనుక నేను చెప్పుకుపోతాను. నేను చెప్పిన ఈ 2 గంటలు మీ బుర్ర అటు ఇటు చెదరకుండా ఇక్కడ కూర్చుని వినగలిగితేనే కదా మీకు ఇవన్నీ గుర్తుంటాయి. అలా భాగవతాన్ని మహాత్ముడు అందించి మంచి శ్రోత కోసం వెతికాట. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు జనమేజయ మహారాజు దొరికాడు. పరీక్షిత్తు తక్షకుడనే పాము కాటు తిని మరణించాడుగా. మరణించే ముందు భాగవతం విని కూడా చావడానికి ముందు భయపడద్దని సుకుడు చెప్పిన మాట పక్కన పెట్టాట ఆయన. ఒకసారి మీరు భాగవతం 2వ స్కంధంలోకి వెళ్ళండి, అందులో సుకుడు చిట్ట చివరిగా ఏమంటాడు, నాయన పరీక్షిత్తు, ఇంత కష్టపడి నీకు భాగవతం చెప్పాను, కాబట్టి నీకు శరీర వ్యామోహం పోవాలి, నేను చచ్చిపోతాననే భయం నీలో తొలగాలి, హరిని సేవించు నీకు మోక్షం వస్తుందన్నాడు. ఏను మృతుండవుదునని ఎంత భయం బుమనంబు లోపలన్ మానుము, సంభవం బుగల మానవ కోటికి చావు నిక్కమవుగాన హరింతలంపుము, ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిలో మానవనాథ, పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్, నేను మరణిస్తాను, నేను శరీరం విడిచిపెడతాను అనే భయం నీ మనస్సులోంచి తీసి పక్కన పెట్టు. అన్నిటికంటే భయమే మనిషిని కొంగదీస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పుట్టినవాడు చచ్చి తీరవలసిందే. ఒకసారి భూమి మీద జన్మమెత్తామంటే ఈ జన్మని విడిచిపెట్టి మరణం పొంది మళ్ళీ ఇంకో లోకానికి వెళ్ళవలసిందే. కుక్కైనా నక్కైనా దోమైనా చేమైనా మనిషి అయినా పుట్టాడంటే వాడికి చావు తప్పదు. ఆ మరణం ఇవాళవ్వచ్చు రేపవ్వచ్చు, మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. కాబట్టి చచ్చిపోతానని భయం ఎందుకు? తప్పదు చావు. రేపు తక్షకుడు వస్తాడని, కాటు తింటానని, మృతి పొందుతానని భయం మాత్రం పొందకు. మరణించే ముందు హరినామస్మరణ చెయ్యి. మరణ సమయంలో హరినామస్మరణ చేస్తే తప్పక వైకుంఠానికి ఎడతావు, నీకు భూలోకంలో జన్మ రాదు, మాధవలోక నివాస సౌఖ్యం పొందుతావని చెప్పాడు. చెప్పిన చివరి క్షణంలో తక్షకుని చూడగానే భీతి కలిగింది ఆయనకి. ఇదే దేవీ భాగవతంలో చెప్పిన మాట. ఆ భీతి కలగకుండా హరి అని ఉంటే ఆయన మోక్షం పొందేవాడు. కానీ ఏం చేస్తాం, ఎంత గొప్పవాడికైనా ఏదో చిన్న లోపం పెడతాడు భగవంతుడు, ఒక్క పిసరు లోపం పెడతాడు. భయం కలిగింది ఆయనకి. దానివల్ల ఏమైపోయింది, ఇటు నరకానికి పోలేదు, ముక్తికి వెళ్లకుండా మధ్యలో అల్లాడిపోయాట. భయముతో మరణించువాడు ఇటు స్వర్గమూ చేరడు, నరకమూ చేరడు, ముక్తి పొందడు, మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఆకాశంలో అల్లాడిపోతాడు. అందుకని వ్యాసుడు ఒక రోజున పరీక్షిత్తు అల్లాడిపోతున్నాడని కనిపెట్టి జనమేజయుని దగ్గరకు వచ్చాడు. జనమేజయుడు వ్యాసుడిని పూజించాడు. ఎందుకంటే వ్యాసుని వల్లే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. పాండురాజు యొక్క సంతానమే పాండవులు. ఆ పాండవుల్లో అర్జునుడికి ఫల్గునుడు అని పేరు. ఆ ఫల్గున కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. కాబట్టి వ్యాసుని యొక్క వంశంలో మునిమనవుడే పుట్టాడు ఆయన. అందుకే వ్యాసునికి భక్తితో పూజించి, ప్రభు గురుప్రభు నీ పాదసేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది, ఏదో కారణం లేకుండా నీలాంటి మహానుభావులు సరదా కోసం మాలాంటి వాళ్ళ ఇంటికి రారు, ఊరక రారు మహాత్ములు. మహాత్ములు ఊరకే రమ్మంటే వస్తారా, కాలక్షేపానికి వస్తారా? రారు. మాలాంటి వాళ్ళ ఇంటికి నీలాంటి మహాత్ములు వచ్చారంటే మాకు ఉపకారం చెయ్యాలనే కోరిక ఏదో మీ మనస్సులో ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఏం పని మీద వచ్చామంటే, మీ నాన్నగారు చివరి క్షణంలో భయం పొంది, తక్షకుణ్ణి చూచి భీతి పొంది హరినామస్మరణం చెయ్యక హరిమన్నాడు. దానివల్ల ఆయన మోక్షం లేక అల్లాడిపోతున్నాడు. ఆయనకి ముక్తి కలగాలి. ముక్తి కావాలంటే 9 రోజులు నేను నీకు దేవీ భాగవతం చెబుతాను. నవాహయజ్ఞేన పునంతితే కలౌ. నువ్వు కలియుగంలో అడుగుపెట్టేసావు అప్పుడు. ఎందుకని, శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేయగానే కలియుగం ప్రారంభమయ్యింది. ఈ కలియుగంలో మానవులు 9 రోజులు దీక్షతో దేవీ భాగవతం వింటే ఎంత పాపాత్ముడైనా సరే పునంతి పవిత్రులవుతారు. అందువల్ల నీకు దేవీ భాగవతం చెబుతాను విను అని జనమేజయుడిని శ్రోతగా కూర్చోబెట్టి 9 రోజుల పాటు స్వయంగా చెప్పాట ఆయన. ఇంతవరకు ఆయన ఏ పురాణమైనా సూతునికి చెప్పి సూతుని ద్వారానే వ్యాపింపజేయించాడు. కానీ దేవీ భాగవతం స్వయంగా చెప్పాడు ఆయన. స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం. జనమేజయ మహారాజు గారికి ఒక సంసారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి తానే స్వయముగా వచ్చి వినిపించాడు. అందుకే దేవీ భాగవతం అంత గొప్పది. స్వయంగా వ్యాసుడు ఒక ఇంటికి వచ్చి ఆ ఇంట్లో పురాణం చెప్పడం ఇదే మొదటిసారి. అటువంటిది దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతం ఇంతవరకు జరిగిందంతా ఒక విధంగా నారదుడు వ్యాసుడు సంవాదము ఇలాంటి ఒక ఇంట్రడక్షన్ లాంటిది. ఇక్కడి నుంచి అసలు కథ, పూర్తి కథ ప్రారంభం అన్నమాట. ఇంతకు పూర్వం మనం ఏం చెప్పుకున్నాం, మధుకైటపుల్ని విష్ణువు చంపాడు, బ్రహ్మని రక్షించాడు, సకల లోకేశ్వరుడైన విష్ణువు బ్రహ్మ ఈ వధానంతరం కలుసుకున్నారు. సరిగ్గా వాళ్ళిద్దరూ ఆ పాల సముద్రంలో ఉన్న సమయంలో వారి దగ్గరికి శివుడు వచ్చాడు. ఇప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఒక చోట చేరారు. ఒక ఆయన బ్రహ్మ. అప్పుడే మధుక ఇటభవత జరిగింది కనుక ఆ మెదళ్ళ గుజ్జుతో భూమి ఏర్పడింది. భూమికి మేదినేని పేరు రావడం కాదు, దాని అంతరార్థం తెలుసుకోవాలి. అసలు అంత పూర్వం భూమి అనే పదార్థమే లేదు, ఆ మేధస్సుతోటే ఏర్పడింది. అందుకే మేదిని అని పేరు వచ్చింది. దేవీ భాగవతం కొంచెం జాగ్రత్తగా చదవాలి. తక్కిన శ్లోకాల్లాగా ఇవి అర్థం అవ్వడం అంత తేలిక కాదు, ఎందుకంటే ఇది వేదసారం. అంత పూర్వం భూమి ఉంటే బ్రహ్మ ఎప్పుడో సృష్టి చేసేవాడు. భూమి ఇలా సృష్టి చేయబడింది తక్కిన భూతములను తనలో కలుపుకొని. ఇప్పుడు భూమి ఏర్పడింది, బ్రహ్మ ఎలాగో సృష్టికర్త ఉన్నాడు, బ్రహ్మని రక్షించిన శ్రీహరి ఉన్నాడు. అందుకని వారి దగ్గరికి శివుడు చేరాడు. ముగ్గురు కలిసి మళ్ళీ సృష్టి చేద్దాం అనుకున్నారు. కానీ బ్రహ్మగారికి ఎలా ప్రాణుల్ని సృష్టించాలి అనే ఆలోచన రాలేదు. అప్పుడు ఆయన, నాకు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం లభించడం లేదన్నాడు. సృష్టి అంటూ చేస్తే కదా భగవంతుడు వాసుదేవుడు పోషిస్తాడు, పోషణ అంటూ ఉంటే కదా ఈ జీవులు ముసలివాళ్ళయ్యాక సంహారం చేయడం, కాబట్టి ముందు నువ్వు సృష్టి చెయ్యవలసిందే అన్నాడు మళ్ళీ శ్రీహరి. కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. కొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ అని ఉంటుంది, ఒకసారి మొదలు పెడితే చెప్పుకుపోతారు, కానీ ప్రారంభంలోనే కాసేపు ఏం చేయాలో తెలియక గిజగిజలాడతారు. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మగారు కూడా అలాంటి ప్రారంభ సమస్యలో పడ్డాడు. అప్పుడు ఆకాశం నుంచి తప అనే శబ్దం వినపడింది, తపించండి అని. తపస్సు ఎలా చెయ్యాలి అన్నారు వీళ్ళు. అప్పుడు వారికి ఒక పరమసుందరి కనపడింది, ఒక భువనేశ్వరి, భువన సుందరి దర్శనమిచ్చింది. నేను మీ దగ్గరకి ఒక విమానం పంపిస్తాను. కాజేశాహ కురు కార్యాణి కా అజ ఈశాహ కాజేశాహ. ఎంత అందమైన సమాసం వేశాడండి వ్యాసుడు. కా అంటే విష్ణువు, అజ అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. ముగ్గురిని కలిపి క అజ కాజ, కాజ ప్లస్ ఈశ కాజేశ బహువచనం కనుక కాజేశాహ. ఓ విష్ణు బ్రహ్మ ఈశ్వరులారా అని ఒక్క ముక్కలో సమాసం చేశాడు. భాష చేతిలో ఉంటే అద్భుతంగా రాయొచ్చు. అందుకే దేవీ భాగవతం చదువుతున్నప్పుడు సులభముగా ఇంత పెద్ద పెద్ద పేరును ఒక్క ముక్కలో ఎలా ఇమడ్చవచ్చో తెలుస్తున్నవాడ. కంప్యూటర్కి ఒదిగిపోయే భాష సంస్కృతం అంటే. ఇంత పెద్ద సమాసాన్ని రెండు అక్షరాల్లో చెప్పచ్చు. ఉదాహరణకి అచ్చు అంటున్నాము మనం, అచ్చు అనే దాంట్లో 16 అక్షరాలు ఉన్నాయి. ఐ ఉన్ అరులుక్ ఏ ఓంగ్ అయ్యౌచ్. ఇందులో మొదటి అక్షరం ఆ, అయ్యౌచ్లో చివరిది చు. ఈ ఆ అచ్చు కలిపితే అచ్చు, అంటే మధ్యలో అయి ఉ అరు అలు ఏ ఓ ఐ ఔ ఈ అక్షరములు ఉన్నాయిరా, ఇది అచ్చురా అన్నారు. చూసారా దీనికి ఎంత అద్భుతమైనటువంటి సమాసాన్ని ఇచ్చారు, ఎంత సూత్రం ఇచ్చారు చూడండి. దీనికి హల్ అంటే అంతే, వరుసగా ఇన్ని అక్షరములు కలిపి చివరిన లకారప్పులు కలిపితే హల్ అంటాడు, మధ్యలో ఇన్ని అక్షరాలు ఉన్నాయి. అలా సంస్కృతంలో ఒక్క ముక్క డేటాను అలా కలిపేయచ్చు, ఓ చిన్న సింబల్ ద్వారా అందులో ఇంత శ్లోకం ఇంత భావం పెట్టచ్చు. చిన్నప్పటి నుంచి సంస్కృతం పిల్లలకు నేర్పితే క్లుప్తంగా చెప్పడము తెలుస్తుంది, అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడము తెలుస్తుంది. సంస్కృతం మీద పట్టొస్తే వాడు తక్కిన భాషల మీద గ్యారంటీగా పట్టు సంపాదిస్తాడు. సమాసములతో కూడిన సంస్కృత వచనములు గద్యములు చదివిన వాడికి ఈ బోర్డ్ ఇంగ్లీషో లెక్క. ముందు సంస్కృతం చదివాను కాబట్టి నాకు తర్వాత షేక్స్పియర్ డ్రామాస్ చాలా తేలికైపోయి చదవడం అన్నమాట. చిన్నప్పుడు కనిపించిన గద్యమల్లా చదివేవాడిని. ఉదాహరణకి మనుచరిత్రలో ఓ పెద్ద పేరా ఉంటుంది తీర్థయాత్రలకి సంబంధించింది. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరత తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల చలువకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగడద మృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధర ధరణీరు హసందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగళు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగలుండగుచు ప్రవరుండతనికిట్లనియే. ఇలా పేజీలకి పేజీలు రాశాడు ఆయన. ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టారు? అర్థమయ్యా, అర్థం అవక నీ మొహం ఆపేయ్యనే, అందులో ఏదో ఉందనే కదా. ఒక్కదానికి అర్థం చెబుతాను, అంతా చెప్పను కానీ. శివుడు కైలాస పర్వతంలో ఉన్నాడు. ఆయన మెడలో వాసుకి అని ఒక సర్పం ఉన్నది. శివుడి మెడలో ఎవడు ఉంటారు? వాసుకి. ఈ వాసుకి పెళ్ళయ్యింది. 100 కంటే ఎక్కువ మంది ఆయన భార్యలు ఉన్నారండి. ఆయన మ్యారీడే, పాపం హీ గాట్ మ్యారీడ్ ఆల్సో. ఆయనకి భార్యలు చాలామంది ఉన్నారు. కానీ ఏం లాభం పాపం? చక్క టీటీడీలో పనిచేస్తే ఆ లీవులు వస్తాయి అప్పుడప్పుడైనా అప్పుడప్పుడైనా. కానీ ఆయన ఎప్పుడూ శివుడి మెడలో ఉద్యోగం ఏంటి? శివుడు ఒక్కసారి కూడా ఆయన వదిలిపెట్టట్ట పాపం. చెన్నుపాటి కృష్ణ ఉద్యోగంలో తయారైంది ఈ మెడలో ఉండడం వల్ల. ఎప్పుడూ శివుడి మెడలోనే ఉండడం వల్ల పెళ్ళయ్యింది, కానీ భార్యల మొహం చూసే అవకాశం ఆయనకి లేకపోయింది. ఆయన భార్యలు ఆడపాములు, పాములకి కామం ఎక్కువ. కామం తీరాలంటే భర్తగారు ఎప్పుడూ శివుడి మెడలో ఉంటాడు. దాంతో కామబాధ తట్టుకోలేక ఇదెక్కడ భర్తరా బాబు అనుకుని ఈ శరీరపు వేడి తగ్గించుకోవడానికి అవన్నీ భూలోకానికి వచ్చాయి. భూలోకంలో మలయము అని ఒక పర్వతం ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం మలేషియా అంటున్నాం. ఆ మలేషియాలో ఇప్పటికి కూడా మంచి మంచి ఏలకల తీగలు, పచ్చకర్పూరపు అరటి చెట్లు, గంధం చెట్లు ఉంటాయి. అక్కడ స్మగ్లర్లు లేరు, అందుకని గంధం చెట్లు నరకడం లేదు. ఆ గంధపు తోటలతోటి, పచ్చకర్పూరపు చెట్లతోటి, ఏలకల తీగలతోటి, లవంగాలతోటి మొదలైనటువంటి మంచి మంచి చెట్లతో ఉన్న మలయ పర్వతానికి వచ్చేట ఈ ఆడపాములు శరీరపు బాధ తాపం తగ్గించుకోవడానికి ఆ చెట్లకు చుట్టుకున్నాయట. చుట్టుకోగానే ఆ పచ్చకర్పూరము, ఈ ఏలకులు, ఈ లవంగాలు, ఈ గంధము యొక్క చల్లదనం వాటి శరీరానికి తగిలి భర్తకి దూరంగా ఉండడం వల్ల ఉన్న కామతాపం తొలగిపోయిందిట. అలాంటి మలయ పర్వతం మీద ఉన్న చల్లదనాన్ని ఎవరైనా విలువ కట్టగలరా అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అండి అసలు ఇది. అంధకరిపు కంధర భోగ వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్ళత్ ఏలా లత వలయంబగు మలయంబునంగల చలువకు విలువ అయ్యేది. దీనికి అర్థం ఇదన్నమాట. ఇలా ఎన్నో అద్భుతమైన భావాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ చెబితే అసలు పురాణం పక్కెళ్ళిపోతుంది. ఇంతంత ముద్దల కింద వాళ్ళు అపూర్వ భావములతో ఆ వచనాలు రాశారు. చిన్నప్పుడు ఇవి చదువుతూ ఉంటే ఒక ఆయన నన్ను పరీక్షించడానికి వచ్చి, ఆ సంస్కృతం అంటే మీ నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి నీకు వస్తుంది, ఇంగ్లీష్ చదివి అప్ చెబుతావా అన్నాడు ఆయన. ఏమోనండి, పరీక్షించలేదండి ఇంతవరకు. మీరు పరీక్షించదలుచుకుంటే ఓ ఇంగ్లీష్ పేరా ఇవ్వండి అన్నాను. అప్పుడు ఆయన షేక్స్పియర్ డ్రామా పట్టుకొచ్చాడు, మ్యాక్బెత్ అనే నాటకం. ఈ పేరా చదివి అప్ప చెప్పన్నాడు. ఒక్కసారి ఆ పుస్తకం చదివి, వెన్ షల్ వీ త్రీ మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రెయిన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్ దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్ ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. బ్రాకెట్లో వ్యానిష్డ్ అని ఉండేది, అది కూడా చదివేశాను. ఎందుకు చెబుతానంటే సంస్కృతం అటువంటి సమాసాలు చదివితే నోరు తిరగడానికి అలవాటు పడిన మనకి ఈ ఇంగ్లీషో పెద్ద లెక్క. ఇది ఇంగ్లీష్ కాదు, వింగ్లీష్, ఎంగిలి పీసు. కాబట్టి ఎందుకు చెబుతానంటే తప్పక మన వాళ్ళకి సంస్కృతం నేర్పండి. పెద్ద పెద్ద భావాలు క్లుప్తంగా నేర్పుతారు వాళ్ళు. ఒక్కసారి సంస్కృత భాషకు అలవాటు పడితే సంస్కారం వస్తుంది. ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా తేలికైపోతుంది. మీరు ఎన్ని భాషల్లోకి అడుగు పెట్టండి, ఆ భాషల్లో మీరు అవధానం చేయగలుగుతారు. అది ఎందుకు చెబుతానంటే వ్యాసుడు అందంగా కాజేశా ఓ విష్ణు బ్రహ్మరుద్రులారా, మీరు సృష్టిస్థితి లయములు చెయ్యడానికి నేను నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాను. మీరు నా దగ్గరికి మీ అంతటి మీరు రాలేరు. ఇదిగో మీకోసం విమానం పంపుతున్నాను. నేను పంపే దివ్య విమానము ఎక్కి నా లోకానికి వస్తే మీకు సృష్టి స్థితిలయ్యాలు చేయడానికి కావలసిన శక్తినిస్తాను అన్నది ఆకాశంలో నిలబడిన అమ్మవారు. వాళ్ళు అలాగే అమ్మ అన్నారు. తక్షణం అక్కడికి మహావేగముగా ఒక విమానం వచ్చింది. ఝటిత్యేవం వేగేన, మహావేగముగా ఆ క్షణమే వచ్చింది ఒక వేగం. వేగపూరితమైన విమానం అక్కడికి వచ్చింది. ఆ విమానం ఎలా ఉంది? పూర్తిగా పుటము పెట్టిన బంగారముతో చెయ్యబడింది. ఎక్కడ కల్తీ లేదది. అటువంటి బంగారపు విమానం. ఆ విమానమునకు ఏ వైపు చూచినా నవరత్నములు తాపడం చేయబడున్నాయి. పగడాలున్నాయి, ముత్యాలున్నాయి, పచ్చలున్నాయి. మళ్ళీ పచ్చల్లో కూడా గరుత్మంతుడు ఏ ఆకారంలో ఉంటాడో అటువంటి గరుడ మరకతాలున్నాయి, మాణిక్యాలున్నాయి, వజ్రాలున్నాయి, వైడూర్యాలున్నాయి, గోమేధికాలున్నాయి, నీలాలున్నాయి, పద్మరాగాలున్నాయి, పుష్యరాగాలున్నాయి, కనక పుష్యరాగాలున్నాయి. ఇటువంటి నవరత్నముల చేత ఖచ్చితమయ్యి ఉంది ఆ విమానం. ఆ విమానమునకు పైనుంచి కిందకి ముత్యాల గొడుగులు వేళ్లాడుతున్నాయి. అటువంటి పవిత్రమైన విమానము మహావేగముగా ఆకాశ మార్గంలో వారికి కనబడింది. ఆకాశంలో అలా నిలబడింది. వెంటనే త్రిమూర్తులు ఆ విమానం దగ్గరకు వచ్చారు. కొత్తగా వాహనం కొన్నప్పుడు దాన్ని పూజించకుండా అందులోకి ఎక్కకూడదు. కొత్తగా ఏ కారు కొన్నారు, తపేలు పట్టుకొచ్చి అందులో ప్రయాణం చేయకూడదట. దానిని ఎక్కడికో చోటకో గుడి దగ్గరికి తీసుకెళ్ళి, లేక గురువుల దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించి అప్పుడు కుటుంబ సమేతంగా అందులో ఎక్కి ప్రయాణం చేయాలి. దానికి వాహన పూజ అని పేరు. వాహనములో తూర్పు దిక్కు భాగంలో ఇంద్రుడు, తక్కిన భాగాలలో యముడు, యమకింకరులు కొలువై ఉంటారు. కాబట్టి వాహనమునకు అధిష్టాన దేవతలు ఇంద్ర, యమ, యమకింకరులు. వీళ్ళని పూజించాలి. అందుకే అక్కడ మంత్రాల్లో కూడా ప్రత్యేకంగా యముడిని ఆహ్వానం చేసి, యముడు నిన్ను తూర్పు దిక్కున ఆగ్నేయంలోనూ దక్షిణంలోనూ నైరుతిలోనూ పశ్చిమంలోనూ వాయవ్యంలోనూ ఉత్తరంలోనూ ఈశాన్య దిక్కులోనూ పైభాగంలోనూ అధోభాగంలోనూ రక్షించుగాక. ఈ వాహనము ఎక్కడా దేనివల్ల ప్రమాదం పాలవ్వకుండా మీ కుటుంబమునకు వాహనము సేవ చేయుగాక. ఇది ప్రమాదం వల్ల నుజ్జునుజ్జు కాకుండా ఉండునుగాక. ఈ మంత్రాలన్నీ అందులో ఉంటే వాటి అర్థం తెలిస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఆ మంత్రం చాలా గొప్ప మంత్రం. వాహనమును ఎప్పుడూ పూజించి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి ఎక్కితే తంటాలు రావు. నేను చెప్పాను, నమ్మి చెయ్యండి, మీకు శుభాలు కలుగుతాయి. త్రిమూర్తులు కూడా విమానం వస్తే ఎక్కలేదు. అందువల్ల చెబుతున్నాను ఈ మాట మీకు. ఆకాశం నుంచి అమ్మవారు దివ్య విమానం పంపింది. ఆ విమానాన్ని యథాశక్తిగా పూజించారు. విమానం చుట్టూ ప్రదక్షిణ చేశారు, భక్తితో నమస్కరించారు. అప్పుడు వినయముగా కుడికాలు లోపల పెట్టి విమానం ఎక్కారు. సాధ్యమైనంత వరకు ఎప్పుడు మొట్టమొదటిసారిగా వాహనంలో అడుగు పెడుతున్నప్పుడు కుడికాలు లోపల పెట్టండి. కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా కుడికాలే లోపల పెట్టించండి, లేకపోతే కొంప కొల్లేరైపోతుంది. కొత్త పెళ్లి కూతురా రావమ్మా, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మా అంటే ఆవిడ ఇంట్లో అడుగు పెడుతుంది. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. కోడలు అత్తగారు కలిసి ఉంటారు. కానీ నిజానికి అత్త కోడలు పూర్వకాలంలో ఎక్కువ భాగం కలిసి ఉండేవారు. ఎక్కడో సూర్యకాంతం, ఛాయాదేవి పాత్రలు వేసిన వాళ్ళు కనపడతారు తప్ప నిజానికి అత్త కోడలు అలా కొట్టుకుంటే ఈ లోకంలో ఉంటుందా? ఎందువల్ల అత్తాకోడలు ఐకమత్యంతో ఉంటారంటే కుడికాలు లోపల పెట్టించి కోడల్ని లోపలికి ప్రవేశపెట్టి అత్తగారు స్వయంగా మంగళహారతి ఇస్తే, ఆవిడ గంగాభాగీరథి సమానురాలు కాకుండా ఉండి హారతి ఇస్తే అప్పటి నుంచి అత్తయు కోడలు ఐకమత్యంతో ఉంటారు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. అందుకే కుడికాలు లోపల పెట్టి వాళ్ళు ఎక్కారు. ఎక్కారో లేదో ఆ పవిత్ర విమానం ఝామ్ అంటూ పైకి లేచిపోయిందట. ఆ విమానం పైకి లేస్తున్నప్పుడు అందులోంచి ఓం అనే పవిత్ర నాదం వచ్చింది. ఆ విమానం లోపల ఎంత బాగున్నదో. హాయిగా పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, భోగాలు అనుభవించవచ్చు. అమ్మవారి లోకం నుంచి వచ్చిన విమానం కదా. ఆ విమానం ఎక్కి పైకి ఎగరడం మొదలెట్టారు. విమానం ఇప్పుడే పైకి లేచింది. అది ప్రయాణం చేయాలి కదా, రేపటిదాకా ప్రయాణం చేస్తుంది. రేపు ఆ విమానం ఎక్కి వాళ్ళు ఏం చేశారో వంటి పవిత్ర కథలతో కలుసుకుందాం. రేపు మళ్ళీ కలుసుకునేదాకా స్వస్తి.
ఉపన్యాసం ప్రారంభించుకునే అవకాశం కలిగింది. పూర్ణిమ నాడు దత్త జయంతి నాడు మనం ఉపన్యాసం మొదలెట్టుకున్నాం. ఆదివారంతో గుర్తవుతోంది. ఆ రోజు అనఘాష్టమి. అనఘ అంటే పుణ్యాత్పురాలు, అఘ అంటే పాపం, అనఘ అంటే పాపం లేకపోవటం. అమ్మవారు పుణ్యస్వరూపిణి అయి మనల్ని దీవిస్తోంది కనుక లలితా సహస్రనామంలో అనఘ అని పేరు. అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధానం లేదు. అనఘ అనే పేరుతో లక్ష్మీదేవి లోకాలను అనుగ్రహిస్తోంది. ఆ అనఘా వ్రతం రేపు ఆదివారం అయ్యింది. ఆ సందర్భంగా కార్యకర్తలు ఉదయం ఇక్కడ అరగాష్టమి వ్రతం మీ అందరి చేత చేయించి అందరికీ అన్నదానం చేయాలి, భోజనం పెట్టాలని సంకల్పించారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు కృష్ణగారు వచ్చి ఒక క్షణం అనౌన్స్ చేస్తారు. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటే ఆదివారంతో కార్యక్రమం గుర్తవుతుంది. నేను చెప్పిన పురాణములన్నీ డివిడి రూపంలో ఇప్పుడు ఇక్కడే బ్యానర్ పెట్టి పెట్టుకున్నారు. అక్కడ సంతోష్ గుప్తా అన్న ఆయన ఆయన దగ్గర ఉన్నాయి. పూర్తిగా 108 గంటల మహాభారతం, 80 గంటల భాగవతం, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆయన ఎన్ని గంటలు అడగక్కర్ల, మీరు డివిడి తీసుకుని వినండి. పరమ పవిత్రమైన పురాణములన్నీ బతిమాలగా బతిమాలగా భక్తులు వారి కోసమని క్యాసెట్ల రూపంలో అక్కడ పెట్టారు. వాటిని కూడా మీరు సేకరించి పురాణములు విని ధరించండి. అది ఎదురుగుండా మూలం ఉందే